భగవద్గీత 16వ అధ్యాయం ఆఖరి శ్లోకం 24. భగవద్గీత 16:24. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానం కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమముల ద్వారా చేయవలసిన కార్యం ఏమి, చేయకూడని కార్యం ఏమి తెలుసుకోవాలను, అటు విధి నియమాన్ని తెలిసి మనిషి కార్యములు ఆచరించవలను, తద్వారా అతడు క్రమముగా తనను ఉద్ధరించుకొనగలడు. చెప్పండి. ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమముల ద్వారా చేయవలసినది ఏమి, చేయకూడనిది ఏమి తెలుసుకొని వాళ్ళను, అట్టి విధి నియమములను తెలుసుకొని మనిషి కార్యములను ఆచరించవలను, తద్వారా అతడు తనను క్రమముగా ఉద్ధరించుకొనగలడు. తాత్పర్యం 15వ అధ్యాయంలో చెప్పినట్లు వేదములందలి నియమ నిబంధనలన్నీ కృష్ణ భగవంతుడి తెలుసుకుంటే ఉద్దేశింపబడినవి కనుక మనిషి భగవద్గీత ద్వారా కృష్ణ భగవంతుడిని తెలుసుకొని భక్తియుత సేవలో నిమగ్నుడై కృష్ణ చైతన్యమునందు ప్రతిష్ఠితంతో వేదవాంగ్మయములు ఇచ్చు జ్ఞానమునందు అత్యున్నత పూర్ణతను పొందినట్లే అగును. కృష్ణ భగవాన్ని పొందుటకై ఉద్దేశించబడిన ఈ మార్గాన్ని చైతన్య మహాప్రభు అత్యంత సులభము కావించిరి. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని జపించుట భక్తియుత సేవల్లో ఉండుట, కృష్ణునికి అర్పించిన ఆహారాన్నే గ్రహించుట వంటి కర్మలు చేయమని ఆయన జనులకు ఉపదేశించిరి. భక్తి కార్యములన్నీ ప్రత్యక్షముగా ఆచరించిన వేదవాంగమును అధ్యయనం చేసిన వాడిగానే భావించవలను. అటివాడు పూర్తి అవగాహన కలిగిన వాడే. కృష్ణ చైతన్యం లేని వారికి, కృష్ణ భక్తిలో నిలువని వారికి వేద నిర్దేశం ద్వారా ఏది చేయవలను ఏది చేయరాదో నిర్ణయింపబడాలి. ఎటువంటి వాదన లేకుండా మనిషి వేదములను అనుసరించవలను. వేదములను అనుసరించితే శాస్త్ర నియమానుసారము బతుకుట అగును. బద్ధజీవని ఎందుకు గోచరించు 4 దోషములకు శాస్త్రములు అతీతముగా ఉండును. జ్ఞానరహిత ఇంద్రియములను కలిగి ఉండుట, వంచన ప్రవృత్తిని కూడి ఉండుట, దోషాచరణ కలిగి ఉండుట, భ్రాంతికి లోనగుట ప్రతి మనిషిలో ఉండేటువంటి దోషములు. బద్ధ జీవితంలో ఈ 4 దోషములే నియమ నిబంధనలను విధించట్లో మనిషిని అనర్హుని కావించినవి. కనుక ఈ దోషములు అతీతముగా ఉన్న శాస్త్రముచే విధింపబడిన విధి నియమాలను ఎటువంటి మార్పు చేర్పులు లేక మహాములు ఆచార్యులు మహాత్ములు అంగీకరించి ఆధ్యాత్మిక అవగాహనకు భారతదేశంలో అనేక సంస్థలు కలవు. సాధారణంగా వాటిని నిరాకారవాదులు సాకారవాదులు అని రెండుగా విభజించవచ్చు. ఆ ఇరువురు తమ జీవితాన్ని వేద నియమాల అనుసారమే బతక క్రోరుదురు. శాస్త్ర నియమాలను పాటించందే ఎవరు కూడా పూర్ణతకు తమను ఉద్ధరించుకొనలేరు. శాస్త్రం మర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు నిజమైన భాగ్యవంతుడిగా పరిగణింపబడు. లోకతత్వ విజ్ఞానాన్ని తెలుసుకున్నట విముఖత కలిగి ఉండిటే మానవుల యొక్క పతనానికి కారణం అయి ఉన్నది. మానవుల యొక్క అది గొప్ప తప్పిదం శాస్త్రం నిర్లక్ష్యం చేయటం. కృష్ణ భగవాని భౌతిక శక్తి మాయ మనకు త్రివిధ తాపముల రూపంలో జీవితాంతం వరకు కష్టమును కలిగించున్నది. ఆ మాయాశక్తి ప్రకృతి నుండి ఉన్నటువంటి మూడు గుణాలతో కూడినటువంటిది. దేవదేవుణ్ణి ఆయన కృష్ణుణ్ణి తెలుసుకుంటూ కేవలం సత్వగుణ స్థాయికి ఎదగవలను. సత్వగుణము లేనిచో అసుర జన్మ కారణమైన రజస్తమ గుణాలు కలిగి ఉండదు. రజస్తమ గుణ స్వభావాలు శాస్త్రాన్ని సత్పురుషుల్ని కృష్ణుణ్ణి వారు అర్థం చేసుకున్న జాలక హేళన చేయగలరు. గురు ఉపదేశములను తిరస్కరించి వారు శాస్త్రముల విధులను లెక్కబెట్టరు. భక్తి యోగపు మయమును శ్రవణం చేసిన పిమ్మట కూడా వారు ఆకర్షితులు కాక కొత్త పద్ధతుల్ని సృష్టించగలరు. మానవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని దోషములు అవి అసుర జన్మలకు కారణమవుతున్నాయి. కానీ సరైన పదంలో శిష్యుని నడపగల ప్రామాణిక గురువుచే మనిషి ఉన్నత స్థాయికి చేరగలిగించో అతని జీవితం సఫలం కాగలదు. భగవద్గీత తల్లి దైవాసుర స్వభావం అనే 16వ అధ్యాయానికి భక్తి వేదాంత తాత్పర్యం సమాప్తం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన సలాఖయ శుభా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమైన భూతలే స్వయం రూప కథామయ్యం దాతి స్వాపదాంతం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దేవతలు రాక్షసులు యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క పనులు ఇవన్నీ కూడా దాని యొక్క పరిణామం మనం దేవతల యొక్క లక్షణాలు మనం దేవతల్లాగా బతికినట్లయితే అప్పుడు మనకేం కలుగుతుంది? మనం అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్లు పిచ్చలవిడిగా మనసు తోచినట్లుగా బతికినట్లయితే అటువంటి వాళ్ళు వాళ్ళకి జీవితం ఏం అనుభవించాల్సి వస్తుంది? అన్నీ గట్టుబడ్డాయి, ఆఖరిలో చదువుతున్నారు. అంటే రాక్షస స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే మనం ఎంతో ఇతరులను ఇబ్బంది పెడుతూ మనం మానవ జన్మని పాడు చేసుకుని మామూలుగా మానవ జన్మ నుంచి ఎందుకంటే మంచి జన్మకి మనం పోవచ్చు. మానవ జన్మ పైన ఎన్నో సుఖలోకాలు ఉన్నాయి, తర్వాత వైకుంఠ లోకాలు ఉన్నాయి, తర్వాత గోలోకం ఉంది, తర్వాత కైలాసం ఉంది. మన మానవ జన్మ నుంచి యుగలోకాలు దేనైతే ఇంద్రలోకం, చంద్రలోకం, తపోలోకం, జనలోకం, సిద్ధలోకం, బ్రహ్మలోకం ఎన్ని కూడా జన్మ కంటే కూడా ఎన్ని కూడా ఉన్నతమైనటువంటి నా జీతం పెరగాల, తర్వాత నాకు జ్ఞానం ఇంకా ఎక్కువ పొందాలా, ఇంకా సుఖపడాలా, ప్రతి మనిషి కూడా ఎదగాలని ఇంకా చదువుకోవాలా, ఇంకా సుఖపడాలా, ఇంకా సంపాదించాలా అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం పొందొచ్చో తెలియకపోతే మామూలు మనుషులంతా ఏం చేస్తున్నారు, ఇక్కడే మనం వెతుక్కుంటున్నాం. ఇంకొద్దిగా తెలుసుకున్నాడు, నేను అమెరికా పోవాలా, ఆస్ట్రేలియా పోవాలా, అంతకంటే కొద్దిగా ఎక్కువ తెలిసిన వాళ్ళు నేను స్వర్గలోకానికి పోవాలా, అంతకంటే తెలిసిన వాళ్ళు నేను కైలాసానికి పోవాలా. ఈరోజు శివరాత్రి, శివరాత్రి చాలామంది, ఒక ఆయనవిడ నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఈరోజు ద్వాదశి, ద్వాదశి రోజు శివరాత్రి కూడా, స్వామి ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉంటాం, ద్వాదశి రోజు ఈ ఫోన్ కురుక్షేత్రం నుంచి వచ్చింది, ఏకాదశి రోజు మనం పప్పులు ధాన్యాలు తినకూడదు, అది ఏకాదశి ఫలితం పొందాలంటే ద్వాదశి రోజు ఈ పప్పులు ధాన్యాలు లేదా కొంత వండినటువంటి భోజనం చేయాలి, పారం చేస్తుంది ఏకాదశి పాటించే విధానం. అంటే ఆయన పెద్ద సంకట పరిస్థితులు పడ్డాడు, ఎందుకంటే ఆయన శివరాత్రి కూడా ఉపవాసం ఉండాల్సిన, ఏకాదశి ఉపవాసం ఎట్లాగ ఉండాలా, మరి ఈ సంవత్సరం ద్వాదశి రోజు శివరాత్రి వస్తుంది, మామూలుగా మనం ఏకాదశి పారం చేసి వదిలిపెట్టాలా, ఏం చేయమంటారు? ఆయన పెద్ద ధర్మ సంకటం ఆయనకి. నేను ఉండగలను ఏకాదశి ఉపవాసం ఉండి, శివరాత్రి ఉపవాసం కూడా నేను నోరు కట్టుకోగలను నేను, కానీ పారం చేయాలంటారు కదా, పారం చేస్తే మరి మనం ఏదైనా ధాన్యం లేదా పప్పులతో చేసినట్టు తినేస్తే ఇంకా ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉన్నావు కూడా కదా, మీరు ఒక పప్పు కింద తిని రోజంతా ఏం తినకపోతే ఉపవాసం ఉన్నట్టే లేనట్టే, ఉపవాసం లేనట్టే, ఒక కింద తిన్నావు అంటే ఫుల్గా మనం భోజనం చేసిన కూడా ఒకటే, నిండు వ్రతం పోయింది. ఆయన అడిగాడు, నేను చెప్పాను మీరు గురువు చెప్పినట్టుగా ప్రభుపాద ఆచార్యుడు, ఆయన శివుడిని ఆయన అవమానం చేయలేదు, శివుడిని ఆయన పూజించదని చెప్పలేదు, అట్లని చెప్పి మనం రోజు కృష్ణుడిని పూజించాలా శివుడిని పూజించాలా అట్లా కూడా చెప్పలేదు. ఆత్మ ఎవరైతే ఉద్ధరించుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళు పరమాత్ముడైనటువంటి కృష్ణుడితో సంబంధాన్ని పెట్టుకోవాలా. దేవి, శివుడు, వినాయకుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ప్రతినిధులే వాళ్ళంతా, కాబట్టి వాళ్ళు గౌరవించాలా కదా. మనం ప్రభుత్వాన్ని గౌరవించినట్లయితే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాలా. వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి అధికారులు, వాళ్ళు ప్రభుత్వ యొక్క నియమాల్ని మన మీద వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, పాటించేట్టుగా చేస్తూ ఉంటారు. చట్టాలు చేయలేరు కలెక్టర్ గారు, వాళ్ళు వాళ్ళు సొంత చట్టాలు చేసుకోవడానికి, వాళ్ళకి ఏదో సొంత అభిప్రాయాలు ఉండవచ్చు ప్రజలకు ఎలా మేలు చేయాలని, కానీ వాళ్ళు చట్టాన్ని లోపడే పండి మీ సొంత అభిప్రాయాలు పెట్టుకోవాలంటే కలెక్టర్ గారి ఉద్యోగం వదిలి పెట్టుకుపోయి మాలాగా ఒక సంస్థ పెట్టుకుని ఏం చేసుకుంటారు చేసుకో. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ విధానాన్ని వాళ్ళు ప్రజలకి అందించాలి, మనకి నచ్చినా నచ్చకపోయినా కూడా అంతే, అది గవర్నమెంట్ పాలసీ, నేను చేయగలిగేది ఏం లేదు. అంటే వాళ్ళు ప్రభుత్వ పాలసీని వాళ్ళు ప్రజలకు అందించినంత వరకు వాళ్ళు సరైనటువంటి అధికారులు, అలా కానట్లయితే వాళ్ళ అధికారానికి ముప్పు, అత ప్రజల్ని వాళ్ళు ఎటు కాకుండా వాళ్ళు ప్రజలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిప్పిన వాళ్ళు అవుతారు. అంటే మనం వినాయకుడిని, శివుణ్ణి, దుర్గా పూజించడం తప్పేం లేదు, కానీ శాస్త్రాలు చెప్పేది వాళ్ళకి కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి వాళ్ళని పూజించవచ్చు. సాయిబాబా మందిరాలు కట్టమాకండి, పూజించొద్దని చెబుతున్నాం, ఎందుకంటే ఆయన మనిషి అని చెప్పి. కానీ మనం ఇక్కడ ప్రభుపాదని పెట్టి ఆయన కూడా పూజలు చేస్తున్నాం. ఇరవై సాయిబాబా పూజలు మీరు ప్రభుపాద పూజ చేస్తున్నారు కదా, రోజు మందిరంలో కృష్ణుడికి పూజ చేస్తారు, దాంతోపాటు గురు పూజ అని చెప్పి ఆయన పూజ చేస్తారు. కానీ ఆ శబ్దం వాడుతాం గురు పూజ. ప్రభుపాద మనల్ని మోసం చేయలేదు కాబట్టి, ఆయన భగవద్గీతలో ఉన్న విషయాలు చెప్పాడు కాబట్టి గురు కృష్ణుడి యొక్క ప్రతినిధి. అటువంటి వాళ్ళని పూజించినట్లయితే భగవంతుడు సంతోషపడతారు. సాయిబాబా ప్రత్యక్షంగా మీరు కృష్ణుని మాత్రమే పూజించండి. నేను వెళ్ళా ఒకసారి పుట్టపర్తి పోయిన, నేను అక్కడ మా చెల్లెలు అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసేది. ఇలా ఒకసారి మేము ప్రోగ్రాం పెడతా మా చుట్టుపక్కల చూసి, అంత దూరం వెళ్ళా మనం సాయిబాబా గురించి అది ఇది మాట్లాడాను ముందు ఫస్ట్ ఆయన మనం స్వయంగా చూస్తే మేము చూసిన వాళ్ళ పద్ధతులు ఏం చేసి అక్కడ నిజంగానే అన్నీ ఉన్నాయి. అక్కడ ఆయన్ని పూజ చేయించుకుంటున్నాడు, తర్వాత అక్కడ వినాయకుడి పూజలు, శివుడి పూజలు, కృష్ణుడి పూజలు అన్నీ, అంటే ఆయన దేవుడు ఎవరో తెలియనట్టు లెక్క కదా. దేవుడు ఎవరు తెలిస్తే ఈయన ఎందుకు చేస్తాను, దేవుడు ఎవరు తెలిస్తే ఆయన పూజ చేస్తూ ఉంటాం. అయితే ఏదైనా ఇట్లా దేవతలు అయితే వంట అన్నం పెట్టుకుంటూ ఉండిపోతూ ఉంటాం. మనం రోజు జయ గణేష్, జయ గణేష్ కూడా అనాలా, రోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనాలా, ఇట్లంతా మనం చేయం. ఇది భగవద్గీత అట్లా చేయమని చెప్పలేదు కాబట్టి మనం చేయం. ప్రభుపాద భగవద్గీతలో ఉన్నదని చెప్పినాడు. అంటే అక్కడ మనం శివుణ్ణి మనం రక్షణ చేయటం లేదు, నిందించటం లేదు, గౌరవిస్తున్నాం కూడా. కానీ దేవుళ్ళు చాలామంది ఉన్నారు అని అనకూడదు మనం, లేదా కృష్ణుడు దేవుడే, శివుడు దేవుడే, ఇక్కడ దేవతలు అన్నారు. దేవుడు దేవతలు, దేవుడు అంటే ఒక్కడే ఉన్నాడు, దేవతలు 33 కోట్ల ఉన్నారు. వాళ్ళని గౌరవించచ్చు, పూజ చేయొచ్చు, తెలుసుకో. కొంతమంది వినాయకుడిని పూజిస్తూ ఉంటారు, ఎవరి భక్తులే అంటే నేను ఇది హనుమంతుని పూజిస్తూ ఉంటాను. రామాలయం ఉండదు, కేవలం హనుమంతుడి మందిరం కట్టడం ఆయన పూజిస్తూ ఉంటాడు. కానీ హనుమంతుడు రాముడు లేకుండా ఎప్పుడు ఉండడు ఆయన, ఆయన రోమ రోమంలో రామనామం ఎప్పుడు తిరుగుతాడు. ఆయన ఒకసారి తన ఛాతిని చీల్చి చూపించాడు, దానిలో సీతారామ లక్ష్మణ్ కనిపించాడు, సీతారామ. కాబట్టి వాళ్ళు సీతారాములు అంటే లెక్క లేదు, రామాయణం అంటే పట్టింపు లేదు, హనుమంతుడు నా ఇష్టదైవం హనుమంతుడు అంటాడు. ఇదంతా కూడా ఏమంటారు, తస్మా శాస్త్రం ప్రమాణం. అంటే ఏదైనా చేసేప్పుడు శాస్త్ర ప్రమాణం ఇట్లా ఉంది కాబట్టి భగవద్గీత నేను చేస్తున్నా సార్, అప్పుడు మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అట్లా కాదు మనం ఇష్టం వచ్చినట్టు చేసి మనం అప్పుడప్పుడు గట్టిగా చేయొచ్చు. చూస్తున్నాం ఒక ఆయన జబాలి స్వామి అని చెప్పి ఒక ఆయన ఈ ఊళ్ళో వస్తూ ఉంటాడు. ఆయన మనం జగన్నాథ రథయాత్ర చేస్తాం, ఆయన హనుమంతుడికి రథయాత్ర చేస్తాడు. రాముడు లేకుండా హనుమంతుడు అక్కడ ఎందుకు ఉంటాడు? మొదటి పాయింట్, మనం సీతారాముల్ని మనం పూజిస్తామంటే హనుమంతుడు వస్తాడు. సీతారాము లక్ష్యంగా పెట్టిన హనుమంతుడిని పూజిస్తుంటే హనుమంతుడు మనకి ఎంతో అనుకూలిస్తాడు. మనకి రాముడు చేస్తే మనకి పని లేదు, హనుమంతుడు హనుమంతుడు అని చెప్పి ఎటు కాకుండా పోతాం. నేను హనుమంతుడు ఆ పూజతో సంతోషపడ్డా. ఇప్పుడు మనం కృష్ణుని పూజ చేయకుండా ప్రభుపాదని గురువు చేసి పూజ చేస్తుంటే ఆయన సంతోషపడతాడే. పనికి మాలిన వీళ్ళు ఉంటారు కదా, నేను భగవంతుని చెప్పి భవిష్యత్తు వాళ్ళు సంతోషపడచ్చు, మీరే కృష్ణుడు సార్, మీరే రాముడు సార్, మిమ్మల్ని పూజిస్తాం. గురువే పరబ్రహ్మణే నమః, గురువే భగవంతుడే. ఇదంతా కూడా శాస్త్రాలు ఎక్కడ అట్లా రాయలేదు. అక్కడికి చేతులు మనం ఏది చేస్తున్నా కూడా అట్లాగే ప్రసాదం ప్రసాదం అని చెప్పి మనం ఎక్కడికి పోయినా ఏ మందిరం పోయినా ఈ రోజులు పెడుతూ ఉంటారు. మీరు అక్కడ గొలగముడిపోండి వెంకటేశ్వరి అక్కడ ప్రసాదం పని పెడుతుంటారు, కానీ అక్కడ దేవుడు ఎవరు ఎవరికి నైవేద్యం పెట్టే ప్రసాదం అవుతుంది ఏం తెలియదు. మందిరాలంటే ప్రసాదం అని వాళ్ళని చెప్పి ఇక్కడ గొలగముడిలో వాళ్ళు పేరు పెట్టు ఉంటారు, అది ప్రసాదం అవుతుందా కదా. మామూలుగా అంటే అప్పుడప్పుడు మనం ఎవరినైనా గురువు గారు అనొచ్చు లేదా డాక్టర్ గారు అనొచ్చు, గురువు గారు అన్నంత మాత్రమే గురువు అయిపోతాడే, అన్నంత మాత్రమే గురువు యొక్క యోగ్యత ఉండాలి. ఇప్పుడు ఈయన ఉంటాడు, ఈయనేం పెద్ద ప్రవచన లేదు కానీ నియమాలు పాటిస్తున్నాడు, కృష్ణుని పూజిస్తున్నాడు, కృష్ణ మందిరం జపం చేస్తున్నాడు, జనాల దృష్టిలో ఈయనేం చదువుకోలేదు ఈయనేం గురువు కాదు, కానీ నిజానికి ఆయన గురువే. ఎందుకంటే ఎవరైతే కృష్ణుడు దేవుడు అని చెబుతారో వాళ్ళందరూ కూడా గురువు. అంటే ఆడవాళ్ళు కూడా గురువు కావచ్చు, గృహస్థులు కూడా గురువు. నీ చైతన్య మహాప్రభు ఆయన చెబుతున్నాడు, కృష్ణతత్వం హాయ్ సే గురువు హాయ్. ఎవరికైతే కృష్ణతత్వం తెలుసు వాళ్ళు గురువులు. ఉదాహరణ మీరు కాలేజీలో ఉద్యోగం చేస్తారు కృష్ణ భక్తులు, జనాల దృష్టిలో మీరు మామూలు మనిషి, కానీ ఎవరికైతే విషయం తెలుస్తాం అంటే ఈయన కూడా గురువు. గురువు శిక్షా గురువు కావచ్చు, దీక్షా గురువు, ఇద్దరు ఒకటే. దీక్షా గురువు అయినా శిక్షా గురువు అయినా వాళ్ళంతా చెప్పేది కృష్ణ భక్తి గురించి. అది మామూలు ప్రపంచానికి ఏం తెలుస్తుంది, చిన్నపిల్లాడు ఉంటాడు ఆయనకి అన్ని శ్లోకాలు తెలియకపోవచ్చు, కానీ ఇట్లా విని దేవుడు ఎవరే అంటే కృష్ణుడు దేవుడే అంటే కరెక్ట్. మిగతా విషయాలు ఏం తెలియదు కానీ ఆయన చెప్పేది కరెక్ట్. నేను సరైన వ్యక్తుల దగ్గర నుంచి ఉన్నాడు, ఆయనతో లోతుగా డిస్కషన్ చేయలేకపోవచ్చు, కానీ ఆయన కృష్ణుడు వదిలిపెట్టడు కృష్ణుడు అంటే నమ్మకం, మిగతా వాళ్ళు కూడా అదే విషయం చెబుతారు కరెక్ట్. కొంతమంది పెద్ద పెద్ద వేదాంతులు ఉండొచ్చు కానీ వాళ్ళకి కృష్ణుడు యొక్క రూపం మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు చూస్తే దేవుడు నిరాకారుడు కాబట్టి కేవలం మన మనసును నిలబెట్టుకోవడానికి ఏ రూపులను పూజించచ్చు అంటే వాళ్ళ ఉద్దేశంలో దేవుడి రూపం కాల్పనికమైంది. ఈ ప్రపంచం మన కళ్ళ ముందు కనబడుతుంది, ప్రపంచాన్ని సృష్టించిన వాడు కాల్పనికుడు ఎట్లవుతాడు. ఈ జగత్తు మనం చూస్తున్నాం భగవంతుడిని కల్పించుకోవాలి అంటే వాళ్ళు అనేది నిరాకారం, నిరాకారమే మనం మనసు పెట్టుకోలేం కాబట్టి ఎవరికి తోచినటువంటి రూపాన్ని వాళ్ళు ఊహించుకోవచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశంలో మన వేదాల్లో ఉన్నటువంటి ముక్కోటి దేవతలు వీళ్ళంతా కూడా కల్పన, మన మనసు నిలబెట్టుకోవడానికి. కాబట్టి వాళ్ళు అనేది అంటే ఎదగనటువంటి వాళ్ళు ఈ రకంగా విగ్రహాలు పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎదిగిన వ్యక్తి అనేటువంటి వీటికి అన్నిటి అతీతంగా ఎదిగిపోతాడు ఆయనకి విగ్రహ పూజలు ఏం అవసరం లేదు. ఇదంతా కూడా అంటే ఇంక శాస్త్రాలు ఈ పురాణాలన్నీ తప్ప, రామాయణం భాగవతం అన్ని తప్ప. అందుకే కృష్ణుడు భగవద్గీతలో విరాట రూపంలో చూపిస్తున్నాడు ఆయన, నేనే రుద్రానాం శంకర శాస్త్రి. పదో అధ్యాయంలో శ్లోకంలో రుద్రానాం శంకర శాస్త్రి. ఈ సదాశివుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నుంచి 11 మంది రుద్రులు వస్తారు, ఏకాదశి రుద్రులు అంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఏ రకంగా కృష్ణుడి నుంచి రాముడు, నరసింహుడు, బలరాముడు వీళ్ళంతా వస్తారు, వాళ్ళు కృష్ణుడు ఒకటే. ఆ రకంగా సదాశివుడు అని ఆయన కృష్ణుడి యొక్క విస్తారం. ఆ సదాశివుడి నుంచి మళ్ళీ ఈ ఏకాదశి రుద్రులు వస్తారు. కానీ ప్రతి బ్రహ్మాండంలో కూడా ఒక శివుడు, ఒక బ్రహ్మదేవుడు, ఒక విష్ణుమూర్తి ఉంటారు. ఈ శివుడు ఈ రూపాలన్నీ కూడా సదాశివుడి నుంచి వస్తాయి. ఆ సదాశివుడు వచ్చి మళ్ళీ కృష్ణుడి యొక్క విస్తారం. మీకు మన జీవితం చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు ఆ సదాశివుడు ఆయన అద్వైతాచార్యులుగా వచ్చినాడు. ఏ రకంగా కృష్ణుడి నుంచి విష్ణుమూర్తి వచ్చాడు ఆ రకంగా కృష్ణుడి నుంచి సదాశివుడు కూడా వచ్చాడు. అంటే ఆయన కూడా పర్మనెంట్ మారే రూపాలు కాదు. అందుకే మనం అద్వైతాచార్యుడు ఎవరు, ఆయన విష్ణుమూర్తి మరియు సదాశివుడు వాళ్ళ యొక్క తిరుపతి గడ్డ ఉండి ఆయన శాచార్యులు. మనం ఈ విషయాలన్నీ శాస్త్రాల నుంచి పద్ధతిలో భగవద్గీత ఎందుకు జనాలకు అర్థం కావట్లేదు, భగవద్గీత విని నేర్చుకోవాల్సిన గ్రంథం, మీకు సంస్కృత జ్ఞానం ఉండొచ్చు, మీకు తెలివితేటలు ఉండొచ్చు, కానీ మీ తెలివితేటలతో సంస్కృతి అంత భగవద్గీతను అర్థం చేసుకోలేదు. భగవద్గీతని విని నేర్చుకోవాలా, లేదా విని నేర్చుకునేటువంటి భక్తులు రాసిన ప్రభుపాద పుస్తకాలు రాశారు, ఆ పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది. ఒక ఆయన అన్నాడు, ప్రభుపాద పుస్తకాలు చదివి ఈ స్వామి అన్ని పుస్తకాలు చదివాము, కృష్ణుడు దేవుడని చదువుతాడు ఈ పుస్తకాలన్నీ ఎడు తిరిగి అడు తిరిగినాడు. అంటే కరెక్ట్, అంటే పుస్తకం చదివినా కూడా మనకి తెలుస్తుంది, మామూలుగా భగవద్గీత చదివి కృష్ణుడు దేవుడని తెలుసుకోలేకపోతున్నాడు. ప్రభుపాద పుస్తకాలు చదివినా వాళ్ళే వచ్చి చదువుతున్నారు. ఈ పుస్తకం చదివితే ఈయన పుస్తకం అంతా చెప్పింది ఒకటే విషయం, స్వామి కృష్ణుడు దేవుడు కరెక్ట్, అంటే ప్రభుపాద పుస్తకాలు. అందుకే ప్రభుపాద భగవద్గీతను యథాతథం అంటారు. అంటే మీరు గురువుని కలుసుకున్నట్టుగానే లెక్క, అంత అంటే మన అరటి పండు వలిసి పెట్టినట్టుగా అక్కడ తాత్పర్యం మనం చదువుతున్నాం. ఏ రకంగా ప్రభుపాద ఉన్నారు, మీరు శాస్త్రాల్లో ఉన్నాయి, తారాయి తాగమాకండి, మాంసం తినమాకండి, తెల్లారుదామని రండి, మందిరానికి ఇవ్వండి, లేదా మీరు వ్రతాలు ఉండండి, నోములు ఉండండి, పండుగలు చేసుకోండి, ఉన్నాయి కదా అని తీర్థయాత్రలు చేయండి, వీటన్నిటి యొక్క ఉద్దేశం ఆఖరిలో మీకు కృష్ణుడు దేవుడని తెలిసిందా లేదా. ఎన్ని చేశారు కృష్ణుడు దేవుడిని చాలామంది తెస్తున్నారు, ఎన్ని నోములు వ్రతాలు ఎన్ని చేస్తున్నారు, గుళ్ళకు పోతున్నారు, కానీ వాళ్ళకి కృష్ణుడు దేవుడు అనేది ఇంకా తెలియలే. అంటే వాళ్ళు ఇంకా వెతుకులాట తిరుగులాటలో ఉన్నారు, వాళ్ళ విషయం తెలియదు. కానీ మనం ఎన్ని చేయడండి అంటే ఒక ఆధ్యాత్మిక గురువుని కలుసుకుని వినడం వల్ల మనం ఈ ఇంత టైం పాటు చేసుకోవడం, ఇంత డబ్బు పాటు చేసుకోవడం, ఇంత తిరగడం లేకుండానే మనం ఒక ఆధ్యాత్మిక గురువుని కలుసుకున్నట్లయితే కూర్చుని మనం జన్మజన్మలు పడ్డక్కర్లేకుండానే మామూలుగా శాస్త్రాలు కృష్ణుడే అంటున్నాడు బహునాం జన్మనాం అంటే గురువు దొరకనంత కాలం మనుషులు మెల్లగా 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 కొద్ది కొద్దిగా నేర్చుకునేది, కొన్ని కొన్ని మంచి అట్లా అట్లా నేర్చుకుని వాళ్ళ భాగ్యం పండినప్పుడు అందుకే చైతన్య చరితామృత బ్రహ్మాండ భ్రమిత భాగ్యవాన్ గురు కృష్ణ ప్రసాద్. ఈ బ్రహ్మాండంలో అనేక అనేక లోకాల్లో అనేక అనేక జన్మల్లో జీవులు తిరుగులాడుతున్నారు, వెతుకులాడుతున్నారు ఆనందం కోసం, అమరత్వం కోసం అన్నారు. కానీ ఎవరైతే భాగ్యవాన్, బ్రహ్మాండ భ్రమిత భాగ్యవాన్, కానీ ఎవరైతే ఎన్నో పుణ్యాలు చేసి ఎన్నెన్నో పుణ్యాలు చేసి వాళ్ళు గురువుని గుర్తుపట్టగలుగుతారు, లేదా గురువుని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు, చక్కని వాళ్ళకి తెలిసిపోతుంది ఇంక ఎక్కడ కూర్చుని ఎక్కడ కూర్చున్నా కూడా వాళ్ళు ఆనందంగా బతకచ్చు, వాళ్ళు నిర్భయంగా బతకచ్చు, వాళ్ళకి తెలిసిపోతుంది చనిపోతే మనం ఎక్కడికి పోవాలా అని వినడం కాదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు కొద్దిగా గట్టిగా చెబుతున్నాడు, ఏదో చేసుకుంటూ చాలామంది అంటూ ఉంటారు, మేము మాకేం చెడలవాటు లేవు స్వామి, మేము మోసం చేయము, మంచితనమే కలిగి తర్వాత వాళ్ళు అనేది ఇతరులకు 10 మంది మేలు చేయడం కంటే అంతకంటే పుణ్యం ఏముంటుంది స్వామి. ఒక విషయం తెలియట్లా, ఇతరులకు మేలు చేయొద్దంటే లేదు, చేయగలిగిన మేలు చేస్తాను, కానీ మేలు ఇతరులకు సేవ చేస్తే నీకేదో ముక్తి కలుగుతుందని కూడా అది పొరపాటు అది. అందుకే భక్తులు వాళ్ళు కూడా ఇతరులకు సేవ చేస్తారు, మేమంతా చేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి మందిరాన్ని నడపడం, పూజలు చేయడం, చెప్పడం అని మేము కూడా సమాజానికి సేవ చేస్తున్నాం. కానీ ఇక్కడ భక్తులు చేసేటువంటి సమాజ సేవ మామూలు వ్యక్తులు మానవ సేవ మాధవ సేవ అని దానికి మేము మనుషులుగా కదా ఏం చేస్తుంది, దానికి పుస్తకాలు రాసేది దేనికి, మందిరాలు కట్టేది దేనికి, ప్రసాదాలు పెంచి పెట్టేది దేనికి, అటు ఇటు ఊరంతా తిరిగి ఏం చేస్తున్నారు, అందరూ సమాజ సేవ మానవ సేవ చేస్తారు. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్పినట్టుగా మేము మానవ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళకి తోచినట్టుగా మానస వాళ్ళ దృష్టిలో మందులు ఇవ్వడం, తిండి పెట్టడం, గుడ్డలు ఇవ్వడం, ఏదో ఉద్యోగాలు ఇవ్వడం, దీన్ని వాళ్ళ దృష్టిలో ఇట్లా చేస్తే మనుషులకి అదే మాధవ దేవత అని వేరుగా ఏదో విగ్రహాలు పెట్టుకుని భజన చేస్తుంటే దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి కేవలం శారీరక అవగాహన ఉంది, ఇతరులు వాళ్ళని కేవలం శరీరంగానే చూస్తున్నారు. కాబట్టి శరీర అవసరాలు తీర్చడం, కానీ శరీర అవసరాలు పూర్తయినటువంటి మనుషులు ఏమైనా సుఖంగా ఉన్నారు, ఎంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు, కానీ ఇంట్లో కొట్లాటలు, హత్యలు, గొడవలు, డబ్బు ఆస్తుల కోసం మరి అవసరాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు అంబానీ ఆయన వాళ్ళు అంబానీ బ్రదర్స్ అని, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కొట్టుకుని చూస్తున్నారు. వాళ్ళు ప్రపంచంలో అతి డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఏమైనా సుఖం ఉన్నాయండి, కోట్లు చుట్టూ తిరుగుతున్నారు, ఏం చేయాలి, అన్ని పనులు పెట్టుకుని వాళ్ళు ప్రశాంతం కూర్చుని ప్రశాంతంగానే ఉండలేకపోతుంది. ఆనందం అనేది వేరే విషయం. ఆనందం అంటే మళ్ళాగా పాటలు పాడుకుంటే, డ్యాన్స్ చేసుకుంటే ప్రసాదాలు, ఆనందం అంటే అది. ఆనందం అంటే పాటలు పాడుకోవడం, డ్యాన్స్ చేయడం, పని చేస్తాను మీరు ఆనందంగా ఉన్నారంటే చెబుతారు, ఆనందం కలుగుతుంటే డ్యాన్స్ చేస్తారు, ఆనందం కలుగుతుంటే పాటలు పాడుతారు, చేసుకుంటూ ఉంటారు, చూస్తారని తింటాం. అంటే ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో, ప్రభుపాద చెప్పారు భక్తి చేస్తూ ఉంటే భగవంతుడు మనకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు, దానిలో సందేహం ఉంది. కానీ ప్రభుపాద ఇక్కడ కృష్ణుడు చెబుతున్నట్టుగా మనిషి కేవలం అందాజు ఉంది, సెంటిమెంటల్గా గుడ్డిగా మొండిగా పనులు చేయడం కాదు, తెలుసుకోవాలండి. మొట్టమొదటి మనం ఏదైనా మన ఆలోచనలు సక్రమంగా ఉన్నాయా లేదా, మన పనులు సక్రమంగా ఉన్నాయా లేదా ఎవరు చెబుతారు? ప్రతి మనిషి నేను చేసేది మంచిదే అనుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు, శాస్త్ర నియమాల ద్వారా చేయవలసింది ఏమి, చేయకూడదు ఏమి తెలుసుకునే వాళ్ళు, అతి విధి నియమాలు తెలుసుకుని మనిషి కార్యములు ఆచరించవాళ్ళు. కాబట్టి ఆత్మ అనేటువంటిది శాశ్వతమైంది, ఆత్మ యొక్క లక్షణం ఆనందం. మనం ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగితే కానీ మనం 24 గంటలు ఉండేటువంటి ఆనందం, మనం చావు భయం లేకుండా మనం బతకాలంటే మనం ఆధ్యాత్మిక స్థాయికి ఎదగాల. ఆధ్యాత్మిక స్థాయికి ఎదగాలంటే మనం కృష్ణుడు చెప్పినట్టుగా మనం భక్తి మార్గంలో ఉండాలి, దాన్ని భక్తి యోగం అన్నారు కదా, యోగ మార్గంలో ఉండాలి. బట్ ఇక్కడ ఈరోజు శివరాత్రి మనం చూడవచ్చు, శివుడు ఎందుకు గంగాదేవిని ఆయన కృష్ణుడిని, వీళ్ళు డబ్బు కట్టిన వాళ్ళు ఒక ఆయన పేరు గంగాధర్ పేరు కూడా రాశారు, గంగాధర్ బంధువులు ఎవరు గంగాధర్ అన్నారు కదా, గంగాధర్ అంటే శివుడి పేరు అది, శివుడు గంగాదేవిని, శివుడిని నీలకంఠ మహాదేవ్ అంటారు, లేదా గరళకంఠుడు అంటారు, గరళం అంటే విషం, శివుడు విషం తాగాడు, శివుడు నెత్తి మీద గంగాదేవిని ధరించాడు. ఈ గంగాదేవి ఎక్కడి నుంచి వస్తుంది? గంగాదేవి భగవంతుడి చరణాల నుంచి, విష్ణుమూర్తి చరణాల నుంచి. ఎప్పుడైతే వామన దేవుడు ఆయన అతిక్రముడిగా, వామన దేవుడు బలి మహారాజు వామన దేవుడికి 3 అడుగులు స్థలం ఇస్తా అన్నాడు. సో విష్ణుమూర్తి వామన దేవుడి రూపంలో వచ్చి ఆయన ఒక్కాలతో కింద భాగాలన్నీ కూడా ఆయన ఆక్రమించాడు, ఇంకో కాలుతో పైన కనిపించే ఆకాశాన్ని అంతా కూడా ఆక్రమించాడు. ఆయన అన్నాడు, ఇంక కనిపించేదంత నేను తీసుకున్నా, 3 అడుగులు ఇస్తాను, 2 అడుగులు వేయగలిగాడు, 3 అడుగులు ఎక్కడ కట్టుకుంటాడు. ఆయన భక్తుడు కాబట్టి ఆయన తెలివితేటలు పనిచేస్తున్న నెత్తి మీద పెట్టాడు, నా అహంకారం నేను నాది అనేటువంటిది అభావం పోవడానికి నా నెత్తి మీద పెట్టాడు. అంటే ఆత్మసమర్పణ, దాని ఏమంటారు ఆత్మసమర్పణ లేదు సరెండర్, కృష్ణుడు అన్నాడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణుడిగా. అంటే ఆయన కర్పి పూర్ణతను పొందేసినాడు. మూడు అడుగుల్లో రెండు అడుగుల్లో ఆయన పిండే గర్వంతో పోయింది, ఉన్నదంతా పోయింది. ఆ మూడు అడుగు వేయలేకపోయినప్పుడు అర్థమైంది భగవంతుడికి నేను ఏం చేయగలను, అసలు నాదంటే ఏముంది. ఆ అహంకారాన్ని వదిలిపెట్టడమే మనం ఆత్మసమర్పణ చేస్తాం. భగవంతుడు తన రెండో పాదాన్ని ఆకాశాన్ని అందించినప్పుడు భౌతిక జగత్తంతా ఆక్రమించాడు. అంటే భౌతిక జగత్తంతా బలిమార సొంతం చేస్తున్నాడు, మూడు లోకాలను గెలిచాడు. ఆఖరిదాకా వెళ్ళింది భగవంతుడు బటన్ వేలు కొద్దిగా మూడు లోకాలు దాటి కొద్దిగా ఆ పైన ఉండేటువంటి జలాన్ని కారం జలం అది కిందకు వస్తుంది, దాన్ని గంగా జలం అన్నారు. అందుకే గంగా జలాన్ని పవిత్రమైంది, ఎందుకంటే ఈ భూమికి చెందినటువంటి జలం కాదు. ఇంకా అందరూ కూడా గంగా స్నానానికి పోతూ ఉంటారు, గంగా జలం చనిపోయేప్పుడు నోట్లో గంగా జలంతో గంగా గంగా అన్నాం కదా, ఆ పేరు కూడా ఏమైనా వచ్చినా గంగా ఏదో పేరు కూడా వచ్చింది. రుచి రాసి నాకు గుర్తున్నాయి, 20 రుచిలు రాసి వాళ్ళు 20 రసీదులు రాయించుకున్నారు గంగా. ఇప్పుడు విష్ణుమూర్తి చరణాలు కడిగినటువంటి జలాన్ని ఆయన తన నెత్తి మీద ధరించాడు. దానివల్ల ఏం చేస్తాం, దానివల్ల ఏమవుతుంది, వైష్ణవానం యథాసంభవం, శివుని మించినటువంటి భక్తుడు లేడు. అది అర్థం చేసుకుని మనం శివుని పూజించినట్లయితే ఏం ఇబ్బంది లే. శివుడు భగవంతుడు భక్తుల్లో ఆయన అగ్రగణ్యుడు. నేను భాగవతం చదువుతాను, ఎవరైనా విషయం తాగమంటే ఎవరిని తాగుతారే అండి. కానీ ఈ దేవాసులు దేవదానవులు సాగర మందనం చేస్తుంటే ఆ వాసుకు నుంచి తర్వాత మందనం చేస్తుంటే వేడి పుట్టి దాని నుంచి విషం వాసుకి మహాసర్పం అది దాని నుంచి విషం గొక్కుతుంటుంది. మామూలు పాములు కొద్దిగా విషం ఉంది వాసుకి అది దివ్య సర్పం, దాని నుంచి టన్నులు టన్నులు విషం వస్తుంది. మనం కొద్దిగా విషం అయితే పుట్టుకుని చేస్తాం, అది ఇంకా జీవులన్నీ దేవతలు చనిపోతున్నారు, రాక్షసులు చనిపోతున్నారు, సముద్రం జీవులను చనిపోతున్నారు. ఇంకా దాన్ని అంటారు పని కాస్త వాళ్ళు అమృతం కోసం చేస్తుంటే అమృతంగా అవి అని అందరూ వస్తున్నారు అక్కడ. అప్పుడు వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియలేదు, ఏం చేయాలో ఈ విషయాన్ని తట్టుకోవడానికి. అప్పుడు విష్ణుమూర్తి చెబుతాడు, మీరు శివుణ్ణి ప్రార్థించండి, ఎందుకంటే శివుడు పరమ వైష్ణవుడు, భగవంతుడు శివుడికి ఆ శక్తినిచ్చినాడు. అందరూ కూడా విషయం దాకి బతకలేదు, కానీ ఆయన గొప్ప భక్తుడు భగవంతుడే చెబుతున్నాడు మీరు శివుణ్ణి మీరు ప్రార్థించండి. అలా గంగాదేవి కూడా చదువుతుంది కదా, అంత ఎత్తు నుంచి దివ్య లోకాల నుంచి గంగ కింద పడిందంటే ఆ దారైంది, ఆ దూరం ఏంది, పడిందంటే అంతా కూడా పిండి పిండి అయిపోతుంది, ముక్కలు ముక్కలు ఇంక భూమిలాగా ఉంటుంది. శివుడిని తట్టుకెళ్ళాడు కాదు. కొంతమంది ఏం చేస్తుంటారు, శివుడిని గొప్ప పని చేశాడు కాబట్టి ఆయనే దేవుడే ఉండాలా. కానీ కొద్దిగా మనం శాస్త్రాన్ని ఈ గురువులతో పాటు ఉండి మనం సక్రమంగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది, శివుడికి శక్తులన్నీ కలగడానికి కారణం ఆయనకి కృష్ణుడి ప్రతి గొప్ప భక్తి ఉండడం వల్ల. ఈ దేవతలందరూ ఎందుకు వాళ్ళకి శక్తులని, నేను వాళ్ళందరూ కూడా భగవంతుడు భక్తులు. భగవంతుడు సరస్వతి దేవికి ఆ శక్తిని ఇచ్చినాడు, శివుడికి ఆసక్తి, దుర్గాదేవికి శక్తి, వినాయకుడికి ఆసక్తి. ఏ రకంగా కలెక్టర్ కూడా ఒక మనిషి, మళ్ళాంటి మనిషి, కానీ గవర్నమెంట్ ఆయన కొన్ని పవర్స్ ఇచ్చింది కదా, అందుకని ఆయన ఏం చేశారంతా అందరు పని చేయాల్సి వచ్చింది. పవర్ ఆయన ప్రభుత్వం నుంచి పవర్ తెచ్చుకున్నాడు, ఆయన క్వాలిఫికేషన్ కొన్ని. అట్లా మనం కూడా ఈ హరే కృష్ణ మంత్రాన్ని బాగా గట్టిగా కలికాలంలో చెప్పబడింది. ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం జపం చేస్తామంటే మనం భగవంతు అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అప్పుడు మనం కూడా మామూలు వాళ్ళంతా కూడా వ్యాపారం చేసుకోవడం, కుటుంబాలు పోషించుకోవడం, వాళ్ళు అజ్ఞానంలోనే బతుకుతున్నారు. కానీ మహామంత్రాన్ని అనడం ప్రారంభించాలంటే మనం అసాధారణమైన వ్యక్తులు అయిపోతాం, అంతేగా మనం అసాధారణ కార్యాలు కూడా చేస్తూ ఉంటాం. మనం మామూలు వ్యక్తులు సినిమా చూసి, ఫుట్బాల్ చూసి, మన టీ కాఫీలు తాగి మన బతుకులు అట్లా పనికి మాలిన బతుకులాగా కాకుండా మనం సగరమైనటువంటి బతుకులు 10 మందికి మేలు చేసే ఎన్నో పనులు అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శంకర భగవానికి, రాధాకృష్ణ భగవానికి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణికి హరే కృష్ణ మహామంత్రకి, శ్రీల ప్రభుపాదికి, శ్రీమద్ భగవద్గీతకి